Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం సెప్టెంబర్ 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం. మైండ్ మీడియా వారు సమర్పించే బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ సాయి అనిరుద్ధ్ మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. కిందటి వారం మనం కూర్మావతారం గురించి తెలుసుకున్నాం కదా నేస్తాలు, అలాగే ఇవాళ మనం వరాహవతారం గురించి తెలుసుకుందామా? ఇదే మన 39వ పద్యం. ఆది వరాహుండవై నీవా ధనుజ హిరణ్య నేత్రో హతుంజేసిన్ దగన్. ఆది వరాహుడవై నీవా ధనుజ హిరణ్య నేత్రో హతుంజేసిన్ దగన్. మోదమున సొరలు పొగడంగా మేదిని వడి గొడుగునెత్తి మెరసితి కృష్ణ. మోదమున సురలు పొగడంగా మేదిని వడి గొడుగునెత్తి మెరసితి కృష్ణ. నీవు కృష్ణ, నీవు ఆదివహ వరాహుడవై అంటే మొదటి వరాహ రూపం దాల్చి ఆ ధనుజ హిరణ్య నేత్రున్ రాక్షసుడైన హిరణ్యాక్షుణ్ణి హతున్ చేసి చంపి తగన్ అంటే చక్కగా సురలు అంటే దేవతలు మోదముతో అంటే సంతోషంతో పొగడంగన్ అంటే పొగిడేటట్లు మేదినిన్ అంటే భూమిని వడిన్ త్వరగా గొడుగునెత్తి అంటే గొడుగులాగా పైకి లేపి మెరసితి అంటే వెలుగొందావు. కృష్ణ, దేవతలు సంతోషంతో నిన్ను పొగిటేటట్లుగా నువ్వు హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి చంపి భూమిని గొడుగులాగా పైకి ఎత్తావు. నేస్తాలు, మనం ఇప్పుడు ఇవాళ వరాహావతారం గురించి తెలుసుకుందామా? మీకు ముందర పద్యంలోని చెప్పి ఉన్నాను, దేవతలకి రాక్షసులకి ఎప్పుడు పడదు. అలాగే కశ్యప మహాముని అనే మహాముని యొక్క పిల్లలు దేవతలు రాక్షసులు, అదితి యొక్క పిల్లలు దేవతలైతే దితి యొక్క పిల్లలు రాక్షసులు. దేవతలు స్వర్గాన్ని పాలిస్తే రాక్షసులు పాతాళంలో ఉండేవారు. ఒకరోజు దితి కొడుకైన హిరణ్యాక్షుడికి ఈ ఆలోచన వచ్చింది, మనం స్వర్గాన్ని అపహరించి స్వర్గాన్ని యుద్ధంలో జయించి మనం పాలిద్దాం అంటూ చెప్పారు. అతని తోటి రాక్షసులు కూడా ఆమోదించారు. వెంటనే వాళ్ళు యుద్ధం చేసి దేవేంద్రుని మీద హఠాత్తుగా దాడి చేశారు. దేవేంద్రుడు ఇవేమీ తెలియక సరసా సల్లాపాల్లో మునిగిపోయి ఉండడం వల్ల యుద్ధం ఓడిపోయి స్వర్గాన్ని త్యజించి ప్రాణం కాపాడుకుంటూ బ్రహ్మలోకానికి పరిగెత్తాడు. అక్కడ దేవతలందరూ బ్రహ్మకి మొరపెట్టుకున్నారు. మహాప్రభో, బ్రహ్మదేవ, ఇలాగ హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు వచ్చి మా స్వర్గాన్ని కాజేశాడు, మేము ఇప్పుడు ఎక్కడుండాలి, మేమేం చేయాలి, మమ్మల్ని కాపాడండి అనగానే నాకు అదే అనిపిస్తోంది, మనం శ్రీ మహావిష్ణువుని వెళ్ళి శరణు వేడుదాం, ఆయనే ఏమైనా చెప్పగలడు అంటూ ఆ బ్రహ్మ అందరినీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠం తీసుకెళ్ళాడు. వైకుంఠం వెళ్ళాక అక్కడ శ్రీ మహావిష్ణువుని బ్రహ్మ మరియు ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించారు. మహాప్రభో మమ్మల్ని కాపాడండి, ఇలాగ హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు మమ్మల్ని పీడించుకు తింటున్నాడు, మా స్వర్గాన్ని హరించి గెలిచేశాడు, మాకు ఇప్పుడు ఇంకా ఈ లోకంలో ఉండేందుకు చోటు లేదు, దయచేసి మా స్వర్గాన్ని మాకు తిరిగి ఇప్పించండి నాయన మహాప్రభో అంటే, అప్పుడు విష్ణువు అన్నాడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పూర్వం జయవిజయులనే నా ద్వారపాలకులు, వారు సనకనందాది మునులు వచ్చేటప్పుడు నేను లక్ష్మీదేవి ఏకాంతంలో ఉన్నామని చెప్పి వాళ్ళని లోపలికి రానివ్వలేదు. అప్పుడు సనకనందాదులు వారిని ఒక్కసారి విష్ణువుని అడిగి రమ్మన్నా వాళ్ళు అహంకారంతో మునుల మాట మన్నించలేదు. కనుక వెంటనే ఆ మహర్షులందరూ వాళ్ళని భూలోకంలో అవతరించమని శపించారు. వాళ్ళు వెంటనే తమ అపరాధాన్ని తెలుసుకుని క్షమించమని వేడగా వాళ్ళు, శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని క్షమిస్తే మేము మిమ్మల్ని క్షమిస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడితే అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా చెప్పాడు, నాయన్లారా, మునుల శాపానికి తిరుగులేదు, నేను ఆ శాపాన్ని మార్చలేను, కానీ శాపం యొక్క రూపాన్ని మార్చగలను. 6 సార్లు నా భక్తులయ్యి భూలోకం మీద అవతరించి ఆ తర్వాత వైకుంఠానికి చేరతారా, లేకపోతే 3 సార్లు నా ద్వేషులై నన్ను ఎదిరించి నా చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుని వైకుంఠానికి తిరిగి వస్తారా అనగానే ఇద్దరూ అనుకున్నారు, 6 సార్లు భక్తితో ఉండాలంటే ఎప్పుడు పరమాత్మని నమ్మిన భక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు, అలాగే మన భూమి మీద ఎక్కువ కాలం ఉన్నట్టు అవుతుంది, మన అల్పులమై రాక్షసులమై విష్ణుద్వేషులమైతే అస్తమాటు ఆయన్నే తలుచుకుంటూ భక్తుల కన్నా ఎక్కువ పుణ్యం చేసుకుంటావు, అంతేకాకుండా అంతేకాకుండా ఆయన చేతిలోనే మరణం ప్రసాదిస్తానంటున్నాడు, కనుక మనం రాక్షసులమై 3 సార్లు విష్ణుద్వేషులుగా పుట్టి నానా సర్వనాశనం చేసి చివరికి ఆ పరమాత్ముడి చేతిలోనే మరణిద్దాం అనుకుని తమ అభిప్రాయాన్ని చెప్పగా మహావిష్ణువు తథాస్తు అని దీవించాడు. అలా మొదటి జన్మలో వారిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. ఆ హిరణ్యాక్షుడు ఇప్పుడు ఇలాగ పీడిస్తున్నాడు, నేను అతన్ని వధిస్తాను, కానీ అతన్ని వధించాల్సిన సమయం ఇంకా రాలేదు, అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి, ఎక్కడైనా అనువైన ప్రదేశం చూసుకుని నివసించండి అని దేవతల్ని ఊరటపరిచాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడు స్వర్గాని యొక్క రాజు అయిన తర్వాత అతని ఆగడాలికి అంతులేదు, మునుల్ని మహర్షుల్ని శాంతంగా ఉండే వాళ్ళందరినీ వాళ్ళ యజ్ఞయాగాదులు ఏమీ చేయలేనివ్వకుండా చేశాడు. అంతేకాకుండా ప్రపంచంతా తన నామే స్మరించాలి, ఇంకే దేవుడి నామం స్మరించకూడదు, పూజలు పునస్కారాలు వ్రతాలు అన్నీ అతనికే చేయాలి, అష్టోత్తర పూజలు షోడశోపచార పూజలు అన్నీ నాకే చేయాలంటూ ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా మొత్తానికి భూలోకాన్ని భూలోకం యొక్క కక్ష నుంచి సముద్రం లోపలికి తన్నేశాడు, దానివల్ల భూమాత మునిగిపోయింది సముద్రం లోపలికి. అప్పుడు ఆ భూమాత మునిగిపోయిన భూమాతను చూసి దేవతలందరూ భూమాత కూడాను శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు, నాయన మహాప్రభో భక్తవత్సల దయాళువు మహావిష్ణు మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారని చెప్పారు, కానీ ఇంకా సమయం రాలేదంటున్నారు. ఈ లోపల ఆ హిరణ్యాక్షుడి ఆగడాలు మితిమీరిపోయాయి, అతను భూదేవిని సైతం సముద్రంలోకి తన్నేశాడు. ఇంకా మా స్వర్గం ఏమవుతుందో కొంచెం ఆలోచించి కాపాడండి అంటే అప్పుడు మహావిష్ణు ఈ విధంగా చెప్పాడు, ఇదే సరైన సమయం, నేను హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వెళ్తాను, అతన్ని వధించాలంటే వరాహావతారం ఒక్కటే సులువుగా ఉంటుంది, అంతేకాకుండా భూమిని కూడా ఎత్తడానికి సులువుగా ఉంటుంది అని వరాహం అంటే పంది రూపాన్ని ధరించి వధించేందుకు రాక్షసుడి మీదకి వెళ్ళాడు స్వామి. ఇద్దరికి భీకర పోరాటం జరిగింది. చివరికి హిరణ్యాక్షుడు మహావిష్ణువు చేతిలో అసువులు బాసాడు, అంటే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత దేవతలందరికీ తిరిగి స్వర్గం దక్కింది, అందరూ సుఖంగా ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని స్తుతించి వారి వారి నివాసాలకు చేరుకున్నారు. నేస్తాలు, ఇవాళ మనం వరాహావతారం గురించి తెలుసుకున్నాం కదా, దాని కథ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా దాన్ని అంత పెద్ద కథని కవిగారు ఒక్క నాలుగు వాక్యాల చిన్న పద్యంలో ఎలా ఇమిట్ చేయాలో చూశారు కదా నేస్తాలు. ఈ పద్యాలు చాలా బాగున్నాయి కదా. అంతేకాకుండా మీరు కృష్ణనామ స్మరణ, కృష్ణనామ భజన, కృష్ణనామ సంకీర్తన చేస్తూనే ఉంటున్నారు కదా, వాటిని మానట్లేదు కదా, వాటిని ఎప్పుడూ మానకండి, అవే మోక్షదాయకాలు. నేస్తాలు, ఇవాళ మనం వరాహావతారం గురించి చాలా చక్కగా చెప్పుకున్నాం కదా, మీకు ఇదంతా గుర్తుంటుంది కదా. వచ్చే వారం వరకు మీ సాయి నిరుద్ధుకి సెలవు ఇప్పించండి. అప్పటి వరకు సెలవు ఇదే బాలగోకులం. సమర్పిస్తున్న వారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇదే భారతీయ స్వరం. ధన్యవాదాలు.
ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీ పీన పయోహర మార్దన గోపీ పీన పయోహర మార్దన చంచల కరయుగ శాలి చంచల కర వసతివనే వనమాలే చిర సమీరే ప్రతి సుఖ సారే గతమభి సారే ప్రతి సుఖ సారే గతమభి సారే మదన మనోహర వనే వనమా.
నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుంచి 9:00 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బాలగోకులం కార్యక్రమంలో చిరంజీవి అనిరుద్ధ్ చెప్పిన పద్యాలన్నీ విన్నారు కదా. ఇప్పుడు ఒక మంచి కథని చెప్పుకుందాం. మహాకవి భారవి సంస్కృత సాహిత్యంలో గొప్ప పేరు పొందాడు. ఆయన కథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. సుసంపన్నమైన దక్షిణ భారతదేశంలో సుఖ శాంతులతో ఉన్న ప్రజలు గల అచలపురం అనే పట్టణం ఉండేదట. అందులో వేద పండితుడు, సంప్రదాయ నిరతుడు అయిన నారాయణ స్వామి అనే బ్రాహ్మణుడు తన భార్య అయిన సుశీలతో ఉండేవాడట. వారు సుఖ సంతోషాలు, కలిమిలేములతో చేదోడు వాదోడుగా ఒకరికొకరు ఉంటూ యజ్ఞ యాగాదులు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ వాళ్లకు ఒక్కటే లోటు, వాళ్లకు పిల్లలు లేరు. ఇలా సంతానం లేక బాధపడుతున్న వారికి కొంతకాలానికి దైవానుగ్రహం వల్ల సంతానం కలిగింది. అన్ని విధాలుగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ దినదినాభివృద్ధి చెందాలి నా బిడ్డ అన్న కోరికతో తల్లిదండ్రులు అతనికి భానుడి కాంతి అనే అర్థం వచ్చే భారవి అనే పేరుని పెట్టారట. యుక్త వయసులో ఈ భారవికి రసికావతి అనే స్త్రీతో పెళ్లి జరిపించారు. పెళ్లికి తాలూకు సంబరాలు అంటే ఇదివరకు 5 రోజులు 15 రోజులు అలాగ 1 నెల రోజులు కూడా పెళ్లి సంబరాలు చేసేవాళ్ళు. చుట్టాలందరూ వచ్చి ఉండేవాళ్ళు. ఇలాగా వివాహ సంబరాలు పూర్తయిన 16 రోజులకు ఆమె తన తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. ఈలోగా దక్షిణ పథాన్ని అంటే మన సౌత్ ఇండియాని పరిపాలిస్తూ ఉన్న 2వ పులకేశి శత్రురాజులను ఓడించి వేంగి అనే మండలానికి అంటే వేంగి డిస్ట్రిక్ట్కి తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని రాజుగా చేశారట. అనేక మంది శత్రురాజులందరినీ ఓడించేసి వాళ్ళందరి మెప్పు పొందాడు విష్ణువర్ధనుడు. కానీ అతనికి కూడా ఒక లోటు ఉండేదట. సాహిత్య సంబంధంతోనే మనసు ప్రసన్నమవుతుంది అని గ్రహించాడట రాజు. ఎందుకంటే రాజులు చేసేవన్నీ అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజులు చేసే యుద్ధాలు కానీ లేకపోతే వాళ్ళు విధించే దండనలు కానీ ఇవన్నీ వాళ్ల మనసులకు కూడా బాధగానే ఉంటాయి. ఎందుకంటే మానవత్వం కదా, మానవత్వాన్ని దాటి వాళ్ళకి శిక్ష వేస్తున్నామా అన్న బాధ వాళ్ల మనసులో ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించడానికే రాజులు కళాకారుల్ని తమ కొలువులో పెట్టుకుంటూ ఉండేవాళ్ళనమాట. నాట్యం చేసేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, అలాగే కావ్యాలు రాసేవాళ్ళు. అలాగా రాజు అనుకున్నాడట, ఎంతమందిని గెలిచినా కూడా సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ నా దగ్గర లేరు కదా, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే నాకు మనశ్శాంతి అని అనుకున్న రాజు తన రాజ్యంలో ఉన్న పండితులందరినీ తన ఆస్థానానికి పిలిపించి పాండిత్య ప్రకర్ష వాదాల్ని చేయించారట. పాండిత్య ప్రకర్ష వాదములంటే ఒకళ్ళు కావ్యాల్లోంచి ఒక మాటని చెప్తారు, దాన్ని ఎదుటి వాళ్ళు ఖండిస్తారు. చివరికి అలాగా ఒక చర్చ జరుగుతుందన్నమాట. వాళ్ళొకటి చెప్తారు, వీళ్ళొకటి చెప్తారు. చివరికి ఎవరు అందులో గెలిస్తే వాళ్లే విజేతలు, వాళ్ళనే రాజు సత్కరిస్తారన్నమాట. అయితే ఈ పాండిత్య ప్రకర్ష రావడానికి అనేక కావ్యాలని వాళ్ళు చదవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ మించిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం, లౌకిక పరిజ్ఞానం అన్నీ కూడా ఆ కవులకి ఉన్నప్పుడే వాళ్ళు విజేతలు కాగలుగుతారు. అయితే ఈ పాండిత్య ప్రకర్ష వాదాలనేవి చూడటానికి చాలా రసవత్తరంగా ఉంటాయన్నమాట. అలాగా ఒక వాదాల్ని ఏర్పాటు చేయించాడట. తన తండ్రి నారాయణస్వామి కోరిక మేరకు భారవి కవి కూడా ఆ వాదనలో పాల్గొనడానికి వెళ్ళాడట. అతను అనేక మంది పండితులతో వాదించి చివరికి విజేతగా నిలిచాడు. విజేతగా నిలిచిన భారవి అమితానందంతో అచలపురానికి చేరుకున్నాడు. ఎవరైనా అంతే కదా, మనం ఒక దాంట్లో విజయాన్ని పొందామంటే మన కుటుంబ సభ్యులతో ఆ విజయాన్ని పంచుకోవాలని అనుకుంటాం కదా. అలాగే భారవి కవి కూడా అమితానందంతో తన పురానికి చేరాడు. అచలపురం చేరిన భారవికి పండితులందరూ ఘన స్వాగతం పలికారట. అతను అనుకున్నట్ట, నా తండ్రి చెప్పాగా నేను వెళ్ళాను కదా ఈ వాదనకి, నేను ఇందులో గెలిచానని తెలిసి నా తండ్రి ఎంత సంతోషిస్తాడో కదా అని భారవి కవి అనుకున్నాడట. అలా అనుకుంటూ ఏం చేశాడంటే, ఇంట్లో కూడా నాకు అందరూ ఘనస్వాగతం పలుకుతారు అని ఆశిస్తూ ఇల్లు చేరాడట. కానీ నారాయణస్వామి అంటే మన భారవి తండ్రి మాత్రం, దైవానుగ్రహం వల్లే నువ్వు ఈ విజయం పొందావు నాయనా అంటూ ఆ సమయంలో ఎక్కువగా పైకి మెచ్చుకోలేదట. దాంతో తండ్రి తనకున్న పాండిత్యాన్ని చూసి కుళ్ళుకుంటున్నాడు, అందుకనే మెచ్చుకోవటం లేదు అన్న భావన కలిగిందట మన భారవి కవికి. అది ఎంత తప్పో కదా. నిజానికి మన జీవితంలో మనం ఏది పొందినా కూడా పరిపూర్ణంగా అది దైవకృప వలనే. అన్ని స్థిరచ్చర జీవులుగా దైవం రూపాంతరం చెంది మన కోసం ఇన్ని రూపాల్లో ఉన్నారు. మన ఉనికికి, మన జీవనానికి లేదా పాండిత్యానికి కూడా కారణం దైవమే. ఎప్పుడైతే మనం అన్ని దైవానుగ్రహం అన్న భావన మనసులో పెట్టుకుంటామో అప్పుడు మనకి కర్తృత్వం వహించటం అనేది ఉండదన్నమాట. భగవద్గీతలో చెప్పింది కూడా అంతే. మనం దేనికి డూయర్షిప్ అంటారు ఇంగ్లీష్లో, ఆ కర్తృత్వం వహించకూడదు. నేనే చేశాను నాకే వచ్చు అనుకుంటే అహంకారం అవుతుంది. ఓ దేవుడా, నీ దయ వల్లనే నేను చేయగలిగాను, నీ అనుగ్రహం వల్లనే ఇది సాధ్యపడింది అనుకుంటే గనక అది, అందులో కర్తృత్వం ఉండదు, అది అహంకారానికి కూడా దారితీయదన్నమాట. విద్య వినయేన శోభతే అన్నారు కదా పిల్లలు పెద్దలు. అంటే మనకెంత విద్య ఉన్నా కూడా వినయం లేకపోతే ఆ విద్య వృద్ధా అన్నమాట. అయితే ఇక భారవి కవి విషయానికి వస్తే, తండ్రి నారాయణస్వామి భారవిని మెచ్చుకోలేదు. మెచ్చుకోకుండా దైవానుగ్రహం వల్లనే నువ్వు గెలుపొందావు అన్నట్ట. తండ్రిని అపార్థం చేసుకున్న భారవి ఏం చేశాడో తెలుసా, తండ్రిని చంపేయాలనుకున్నాడట. చూసారా మరి ఎంతకి దారితీసిందో. తనని తండ్రి మెచ్చుకోలేదని తండ్రిని చంపడానికి బయలుదేరాడు భారవి కవి. నెమ్మదిగా తన తండ్రి గదిలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఒక మూల ఎవరికి కనపడకుండా దాక్కున్నాడట. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. నిజానికి కుమారుడు గెలుపొందడం తండ్రికి కాక మరెవ్వరికి సంతోషం కలిగిస్తుంది. అందుకే పుత్రోత్సాహము అనేది, అంటే తనకు కొడుకు కలిగాడు అన్న ఉత్సాహం తండ్రికి. నిజానికి ఒక కొడుకు పుట్టినప్పుడు కంటే ఆ కొడుకు బాగా చదువుకుని మంచి విజయాన్ని సాధించినప్పుడు కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అలాగా నిజానికి నారాయణస్వామి కూడా సంతోషించాడట. కానీ తన కొడుకుని మెచ్చుకుంటే కొడుకుకు ఆయుక్షీణం కలిగిస్తుందని పొగడలేదని ఆ సమయంలో నారాయణస్వామి తన భార్య అయిన సుశీలతో చెబుతూ ఉన్నాడట. ఇదిగో చూడు, తండ్రులు బిడ్డల్ని మెచ్చుకుంటే వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది, అంటే వాళ్ళు ఎక్కువ రోజులు జీవించరని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకనే నేను నా కొడుకును పొగడలేదే, కానీ చూసావా నా కొడుకు ఎంత గొప్పవాడో, అంతమంది పండితుల్ని ఓడించి వాదనలో గెలిచి వచ్చాడని తండ్రి తల్లి దగ్గర పొగుడుతూ ఉన్నాడట. ఈ మాటలు ఆ సమయంలో దాక్కుని విన్న భారవి తన తప్పును గ్రహించాడట. వెంటనే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి అందరూ నన్ను పొగిడారు కానీ మీరు పొగడలేదు కదా, అందుకే నాకు కోపం వచ్చింది, మిమ్మల్ని చంపేయాలనుకున్నాను, నా తప్పును మీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నాకు తగిన శిక్షని వెయ్యమని తండ్రిని అడిగాడట. అప్పుడు తండ్రి గారు, అయితే నువ్వు 6 నెలలు అత్తగారింట్లో ఉండు అని శిక్షని ఆదేశించారట. రోజులు గడిచిన కొద్దీ అత్తగారింట్లో ఆదరము తగ్గిపోయింది భారవి కవికి. ఎవరైనా అంతే కదా, అల్లుడొచ్చి అత్తగారింట్లో కూర్చుంటే 4 రోజులు 10 రోజులు 4 రోజులు ఆదరిస్తారు, తర్వాత చిన్నచూపు చూస్తారు. చివరికి భారవి పశువుల కాపరిలాగా గోపబాలకులతో కలిసి తిరుగుతూ ఉన్నాడట. అంటే ఆవుల్ని పాలిస్తూ ఉంటారు కదా గోపబాలకులు, వాళ్లతో తిరుగుతూ ఉన్నాడట. ఒకరోజు ఇద్దరు గోపబాలకులు చెట్టు చివర కొమ్మల్లో మామిడి పండును రాల్చి, నేను పడేశాను అంటే నేను అని ఇద్దరు కొట్టుకుంటున్నారట. ఆ మామిడి పండు నాది అంటే నాది అనుకుంటున్నారట. వీళ్ళిద్దరూ వాదులాడుకుంటూ భారవి కవిని పిలిచి మీరే న్యాయం చెప్పమని వేడుకున్నారట. అప్పుడు అతనికి ఒక వృత్తాంతం గుర్తొచ్చిందిట. అదేమిటంటే, శివుడు అర్జునుడు ఇద్దరూ కూడా వరాహాన్ని అంటే ఒక పందిని నేను ముందు చంపాను అంటే నేను ముందు చంపాను అని సంఘర్షణ పడ్డారు. ఆ గాథ అంతాను కిరాతార్జునీయం అన్న గాథగా మనకు కనిపిస్తుంది. ఈ కథ గుర్తుకు వచ్చిన భారవి కవి కిరాతార్జునీయం అనే మహాకావ్యాన్ని రాయాలని అప్పుడే సంకల్పించుకున్నారట. అందులోని శ్లోకమే వ్యాపారి కుటుంబంలో మరణం సంభవించకుండా చేయటంలో ఉపకరిస్తుంది. ఇక్కడ మనం ఓ విషయాన్ని చెప్పుకోవాలి పిల్లలు. ఇదివరకు కవుల గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు పద్యాలు రాస్తే ఆ పద్యాలతోటి ప్రాణాలు నిలిచేవి, నదులు గమనం ఆగిపోయేది, ఈ ప్రకృతి మొత్తాన్ని శాసించగలిగేవారు. అలాగే కొందరు తిట్టు కవులు అని కూడా ఉండేవారు. ఉదాహరణకి వేములవాడ భీమకవి ఉండేవారు. ఈ కవి ఏమిటి చేసేవారంటే, ఎవరన్నా రాజులు గనక తనని నిందించి లేకపోతే అవమానించాలని చూస్తే వాళ్ళ మీద ఒక పద్యం రాసేవారట. ఆ పద్యం రాస్తే చివరికి ప్రాణాలు కూడా పోయేవట. అంటే అక్షరానికి పద్యానికి అంతటి శక్తి ఉంది, అది గొప్పతనం. ఇలాగా కిరాతార్జునీయం అన్న ఒక కావ్యంలోని శ్లోకం ఒక వ్యాపారి కుటుంబంలో చావు అనేది సంభవించకుండా ఆపేసిందట. శిక్షాకాలం పూర్తయిన 6 నెలల తర్వాత భారవి తిరిగి అచలపురం చేరి వేంగిరాజైన విష్ణువర్ధనుడి చేత ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడి కిరాతార్జునీయ రచన ద్వారా అనేక దేశాల్లో రాజుల సన్మానాలు పొంది గౌరవింపబడ్డాడు. ఇదర్రా మహాకవి భారవి సంక్షిప్త చరిత్ర. మరి వచ్చేవారం మరో చక్కటి కథని చెప్పుకుందాం. వింటున్నారు,
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం September 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.